శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం కొంత చెప్తున్నాం. మొట్టమొదటి చక్కగా వింటాం. దానికంటే ముందర కావాల్సింది ఏంటంటే నేను మారాలి అని ఎప్పుడు అనిపిస్తుందంటే అప్పుడే జంతు స్థితి నుంచి మానవ జీవితంలోకి వచ్చిన తర్వాత, మానవ జీవితంలో కొంతకాలం కొన్ని జన్మలు గడిచిపోయిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది లోపల, జీవితం ఇలా గడిచిపోతుంది ఏంటి, దీనికి అర్థం అసలు జీవితానికి ఏంటి అర్థం అని ప్రశ్నించుకున్న వాళ్ళకే దాని గురించి అర్థం అవడం మొదలెడుతుంది. అంతే తప్ప జీవితం అంటే ఏముంది అలాగే ఎంజాయ్ అనే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎంజాయ్మెంట్ కోసం ఇవ్వలేదు జీవితం. ఎందుకు ఇచ్చారంటే ఈ భూమి మీద మనకు జీవితాన్ని భగవంతుడు బాధ్యతలను నిర్వర్తించడానికి ఇచ్చాడు. యూ హ్యావ్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీస్, నాట్ ఎంజాయ్ ది ప్రివిలేజెస్. అది గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఎంజాయ్మెంట్ అనేది అప్పుడే దాంట్లోంచి వచ్చిన వాళ్ళకి, ఎవరికి, జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి వచ్చిన వాళ్ళకి తప్ప. మామూలుగా మానవ జీవితంలో కొంత కాలం గడిచి ఆ తర్వాత ఒక గురువు దగ్గర నేర్చుకోవటానికి ముందరే వాడికి అనిపిస్తుంది ఏంటి లైక్ ఏంటి లైక్ సంథింగ్, ఈ సృష్టిలో తేడా ఉంది, దాన్ని మార్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగన్నా బెటర్ లివింగ్ కండిషన్స్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా తెలియకుండానే వాడిని శిష్యత్వం వైపుకి నడిపిస్తూ ఉంటాయి. రియల్ శిష్యత్వం ఎప్పుడు వస్తుంది అంటే, ఓహో ఈ సృష్టిని మార్చడంలో ఏం ప్రయోజనం లేదు, సృష్టిని మార్చాలనుకోవడం తప్పు, పరిస్థితులు మారాలి అనుకోవడం. గురువుగారి ఆత్మకథలో ఉంటుంది, పరిస్థితులు మారవు, మన కోసం సూర్యుడే ఉదయించడు, ఇప్పుడు రాత్రి 9:00 మళ్ళీ పొద్దున్న 6:00 తప్ప 6:20 ఆ ప్రాంతంలో తప్ప సూర్యోదయం అవ్వదు ఏం చేసినా. లేకపోతే సూర్యుడు ఉన్న వైపుకి వెళ్ళాలి మనం, వాలి తిరిగినట్టుగా అన్ని సముద్రాల్లో తిరగలిగి ఉండాలి. సో రెండోది ఎలాగలిగా, అందుకని ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని మనం మన ఎలాంటి మార్పు కోరుకుంటున్నాం దాని తగ్గట్టుగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. రాత్రి ఎందుకు సృష్టించాడు? నిజంగా ఉపయోగం లేదనుకోండి, భగవంతుడు రాత్రి సృష్టించాడు కదా, పగలు సృష్టిస్తాడు సరిపోదు. ఎప్పుడు పగలే ఉంటుంది, రాత్రి అంటూ ఉండదు. ఎప్పుడు పౌర్ణమి ఉండదు, అమావాస్య ఉండదు. అలా కాదు కదా, అన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయని ఆలోచించాలి మనం. అంతే తప్ప ఉన్నాయని ఒప్పేసుకుంటే ఏం అర్థం కాదు. సీక్రెట్ డాక్టర్లో ఒక చిన్న సెంటెన్స్ ఉంటుంది, ఏంటంటే 2 × 2 = 4, 2 + 2 = 4. అంటే ఏంటి, మిగతా నెంబర్స్ లేని స్పెషాలిటీ ఉంది ఇక్కడ. రెండును రెండుతో గుణించినా నాలుగే వస్తుంది, రెండుకి రెండు కలిపినా నాలుగే వస్తుంది. మిగతా ఎక్కడా కూడా అలా రాదు. 1 × 1 = 1, 1 + 1 = 2 అవుతుంది, 3 × 3 = 9 అవుతుంది, 3 + 3 = 6 అవుతుంది. అలా తేడాలు అన్ని నెంబర్స్లో ఉన్నాయి, ఎక్సెప్ట్ 2. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్? అది పట్టుకోండి. అంటే వృశ్చిక రాశికి సంబంధించిన ఒక మిస్టరీ అంటాడు ఇది. అంటే అలాంటి మిస్టరీస్ మనం ఎదుర్కొండా ఉన్నాం, మనం వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయం. అలా తెలుసుకునే ప్రయత్నం చేయడంలో మన ప్రయత్నం బట్టి అవతల వైపు నుంచి ఆన్సర్ వస్తుంది. తప్ప మనం ఏం ప్రయత్నం చేయకుండా, సార్ 2 × 2 = 4, 2 + 2 = 4, దీంట్లో మిస్టరీ ఏముందండి అని అనకూడదు. సృష్టిలో ఏమున్నాయో అవి అంకెలు చెప్తుంటాయి. సో మనం 2 అంటే ఏంటి పట్టుకోవాలి, 1 అంటే భగవంతుడు, 2 అంటే ప్రకృతి. ప్రకృతిలో ప్రకృతి కలిస్తే 4 అంటే మెటీరియల్ ఫీల్డ్ అనమాట. 2 ని 2 పెట్టి గుణించడం అంటే ఏంటి, డబుల్ లేకపోతే ట్రిపుల్ లేకపోతే ఇలాగ క్యూబ్ చేస్తాను చూసుకురా. అలాగే ఇది కూడా కదా, 2 అంటే మల్టిప్లికేషన్, ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో ఏంటంటే గుణించడం. గుణించడం అంటే దాన్ని దానితోనే హెచ్చించటం, హెచ్చవేయటం అంటాం కదా. 2 × 2 = 4 బాగుంది, 2 × 3 = 6, 2 ని 3 పెట్టి హెచ్చిస్తే 6 వస్తుంది. అంటే 3 రెట్లు హెచ్చించాం 2ని, 2 ని 2 సార్లు హెచ్చిస్తే 4 వస్తుంది, 2 ని 2 కలిపితే 4 వస్తుంది. అంటే కలిపిన హెచ్చించిన ఒకటే ఆన్సర్ వచ్చేది, ఒక్క ప్రకృతి మిగతా ఎక్కడ లేదు. అది మనలో ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. అంటే ప్రకృతికి ప్రకృతి కలిసిన అంటే ప్రకృతి తప్ప ఇంకోటి లేదు, ఇంకోటి రాదు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి గమనించాలి. శిష్యుడు అన్నవాడు ఏం చేయాలంటే సృష్టిని గమనించాలి. అది ఎలా ఉంది అనే ప్రశ్న మానేసి ఇది ఇలా ఉంది, దీనికి కారణం ఏంటి అని పట్టుకోవడానికి ట్రై చేయాలి. సూర్యోదయం అవుతుంది, సూర్యుడు శాస్త్రం ప్రకారం ఉదయించడు, అస్తమించడు. మనకు కనిపిస్తున్నాడు కదా, మరి ఇదేంటి, దీంట్లో ఏమైనా రహస్యం ఉందా ఏంటి, ఎలా తెలుసుకోవాలి దీన్ని అని ప్రయత్నం చేసేవాడికి సూర్యుడు నిజంగానే ఉదయించడు, అస్తమించడు, ఎప్పుడు అలా ఉంటాడు అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే వాడికి దర్శనం వస్తుంది అలా. సో ఇలాగ ప్రయత్నం చేసేవాడు ఎవడైతే ఉంది, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎందుకు తెలుసుకోవాలంటే వాడు మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో చెప్పుకున్నాం, రకరకాల ఇండివిజువాలిటీ ఉంటుంది మొట్టమొదటి. నెక్స్ట్ పర్సనాలిటీ ఉంటుంది. పర్సనాలిటీ అంటే మన మనస్సుతో, మన లోవర్ మైండ్ తోటి ఆలోచించడం, కోరికలను కోరుకోవడం, యాంబిషన్స్ ఉండడం, అవి తీర్చుకోవడానికి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్. పొలిటీషియన్ పర్సనాలిటీ లెవెల్లో ఉంటాడు, ఒక కవి పర్సనాలిటీ లెవెల్లో ఉంటాడు, ఒక యాక్టర్ పర్సనాలిటీ లెవెల్లో ఉంటాడు, అలాగా సైంటిస్ట్ కూడా పర్సనాలిటీ లెవెల్లో ఉంటాడు, కొంచెం పైన ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి కనిపెట్టి ప్రపంచంలో ఉన్న మానవులకు కానీ జంతువులకు కానీ ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు తప్ప సొంతంగా అతనికి జనరల్గా ఏ ఉండదు. దాని తర్వాత వాళ్ళు పేటెంట్స్ తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు కొనుక్కొని ఏదో చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాధకుడుగా ఒక దీక్ష తీసుకొని ముందరికి వెళ్ళదలుచుకున్న వాడికి ఉండాల్సింది ఏంటంటే తను మారాలి. సృష్టి రహస్యం ఏంటి, సృష్టి ఎందుకుంది, సృష్టి ఎందుకుందంటే, సృష్టి ఎందుకు ఉన్నది అంటే మనం నేర్చుకోవడానికి ఉంది. ఏం నేర్చుకుంటావు, మనం ఈ భూమి మీద పుట్టినందుకు, మనలో దైవత్వము జాగృతం అవటం కోసం ఈ భూమికి మించింది ఇంకొకటి లేదు. మనందరం కూడా మానవులు, మనలో దైవత్వ లక్షణాలు, దేవతలకు ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవతా లక్షణాలు మనం అందరం సంపాదించుకోవడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అపూర్వమైన వరం ఈ మానవ జీవితం. సో మానవ జీవితంలో ఈ రకమైన సాధన చేసుకోవాలి, నేను ఏ రకమైన చేస్తే నాకు ఇవన్నీ తెలుస్తాయని ఒక ఆలోచన రావాలి. అది ఎలా వస్తుంది అంటే పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవడం వల్ల వస్తుంది, వాళ్ళు ఎలాగ జీవించారు. ఇప్పుడు పునీవాలా బాబా ఉన్నారు. ఆయన మాట్లాడితే ఇలా తీసి బంగారం తయారు చేసేవాడు, ఇస్తా నర్మదా నది ఇస్తాయి, నర్మదా నదిని పూజించేవాడు. మరి అలాగే సత్యసాయిబాబా గారు అక్కడ మన పుట్టపర్తిలో ఆయన కూడా అంటే ఆ ఇసుకలో ఇలా చేపెట్టి ఇలా తీస్తే విగ్రహం వచ్చేది, లేదా బంగారు గొలుసు వచ్చేది. ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏమైనా శక్తులు ఉన్నాయా, ఎలా చేయగలిగారు. అలాగే బ్లావెట్స్కి, మేడం బ్లావెట్స్కి ఎంతో మందికి సడన్గా అప్పటికప్పుడు గోల్డ్ సృష్టించి చూపించేది ఆవిడ. కాఫీ కప్పులు, లేదా జోర్మాలు, దాని మీద సెంటు, రకరకాలు వాళ్ళు ఏం జరిగేది, అందరూ ఆశ్చర్యపోతుంటారు ఇవన్నీ ఎలా చేయగలరు. అలాగే ఒక పేపర్ గాల్లోంచి వచ్చి ఇలా కనిపిస్తుంది, దాని మీద వాళ్ళు అనుకున్నది రాసి ఉంటుంది. ఇవన్నీ చాలా రకాలవన్నీ ఎవరికైతే ఈ దేవతా శక్తులు ఈ సృష్టిలో పనిచేస్తాయో వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు మనం పెట్టుకోగలిగితే, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల ఎలాగైతే ఒక ఫోటో తీస్తే కెమెరాలో వచ్చి దాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తే మనకు కనిపిస్తుందో ఆ ప్రాసెస్ మొత్తం ఒక కాగితం మీద వాళ్ళు చేసేస్తారు. అలాంటివన్నీ కూడా దేవతా శక్తుల సహాయంతో చేస్తారు. మరి ఇన్ని విషయాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం కిందసారి నాలుగు రకాల విద్యలు చెప్పుకున్నాం. యజ్ఞ విద్య అంటే మన కోసం కాదు జీవితం, అందరి బాగు కోసం మనం నిస్వార్థంగా పనిచేయటం అనేది యజ్ఞ విద్య. రెండోది ఆత్మవిద్య, తన్ను తెలుసుకోవడం ఆత్మవిద్య. అలాగే గుహ్య విద్య, సీక్రెట్ డాక్టర్ దాని ప్రకారం మన లోపల బయట రెండింటికి పెండాండ బ్రహ్మాండ సమన్వయం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని సంపాదించి ఈ సృష్టి ఎలా జరుగుతుంది. తర్వాత మహావిద్య, ఈ మహావిద్యలో అణువులు, పరమాణువులు, ఈ సూర్యబాణాలు ఇవన్నీ కూడా మహదాకాశం నుంచి, మహత్తు మహదహంకారం నుంచి ఎలా వచ్చాయి, అవ్యక్తం అంటే కనబడకుండా ఉన్న స్థితి నుంచి కనబడే స్థితికి ఎలా వచ్చాయి, ఈ రకమైన నాలుగు విద్యలు నేర్చుకోవడమే మనం గురువు దగ్గర నేర్చుకునేవి. గురువు దగ్గర ఇవన్నీ ఎలా నేర్చుకుంటామంటే, ఒక ఇనప మొక్కని మ్యాగ్నెట్ దగ్గర పెట్టి ఉంచితే ఏమవుతుందంటే మ్యాగ్నెట్ లక్షణాలు ఇనప మొక్కకు అడ్డుకుంటాయి. లేదా ఇనప మొక్క మీద మ్యాగ్నెట్ పెట్టి ఇలా ఇలాగ ఒక పద్ధతి ప్రకారం రాస్తూ ఉంటే కొంతకాలానికి ఈ ఇనప మొక్క కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. అలాగా గురువు ఆయన ఉండడమే. ఇప్పుడు బాబా ఏం చెప్తారు, 12 సంవత్సరాలు నా గురువుని ఎలా సేవ చేశాను అంటే ఆయన నాకు మంత్రం చెప్పలేదు ఏం లేదు, ఆయన నన్ను ఇలా తయారు చేశాడు అంటారు. అంటే అయస్కాంతం ఇనప మొక్కతో ఏం మాట్లాడదు, ఏం మంత్రం చెప్పలేదు, తనకి ఏ శక్తి ఉందో, తనకి ఏ లక్షణాలు ఉన్నాయో అవి ఇస్తుంది. అలా గురువు కూడా తన చూపు ద్వారా, తన మాట ద్వారా, తను జస్ట్ ఉండడం ద్వారా, మాట్లాడక్కర్లేదు చూడక్కర్లేదు, అలాగా తను ఎవరికైతే ఈ విద్యని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో, వాళ్ళకి అందించాలనుకుంటారో, వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తారు. సో అలాగా గురువు చూపు ద్వారా కానీ, గురువు యొక్క మాట ద్వారా కానీ, గురువు యొక్క స్పర్శ అంటే మన ముట్టుకోవడం వాటి ద్వారా కానీ, గురువు మన ఆశీర్వదించడం వల్ల కానీ, ఆయన తలుచుకుంటేనే లేకపోతే ఇలాగ ఏ రకంగా అయినా మనల్ని ఉద్ధరించాలంటే మనకు భక్తి ఉండాలి. భక్తి గురించి కింద రాయి మనం కొంత చెప్పుకున్నాం. దాంట్లో ఏమేమి చెప్పుకున్నాం, మొట్టమొదటిది వినటం, శ్రవణం. రెండవది కీర్తనం, దాన్ని బాగా శ్రవణం, మననం. యాక్చువల్గా మననం తర్వాత కీర్తనం, కీర్తనం తర్వాత నిధిధ్యాతలు, వాటి గురించి మళ్ళీ మళ్ళీ కలుసుకోవటం, వాటిని ఆ గుణగణాలను, గురువు యొక్క గుణగణాలను కానీ, అలాంటి మహాత్ముల యొక్క గుణగణాలను కానీ, లేకపోతే భాగవతోత్తములు అందరూ అంటే భగవంతుడి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గొప్ప లక్షణాలు కానీ, అంటే ఒక తుకారాం గురించి, లేకపోతే ఒక జ్ఞానదేవుడు, వామదేవుడు ఇలాంటి వాళ్ళు, అలాగే భక్తులు మీరాబాయి, అలాగే రకరకాల వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారు, అలాంటప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళకి ఏ మంచి లక్షణాలు, కొందరు ఉంటారు నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. అలాగ మనం ఒక గురువు గారు ఏమి ఇచ్చారంటే మనకు నిరంతరం మీరు నా యొక్క సాహిత్యాన్ని అందరికి పంచండి, ఇదే మీకు పని అన్నారు. కాబట్టి మన అన్నదానాలు ఇవన్నీ కాకుండా గురువు గారు చెప్తున్నారు సాహిత్యం ప్రచారం అనేది విచారక్రాంతి అభియాన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇది తర్వాత ఏంటి, పాదసేవనం. పాదసేవనం అంటే డైరెక్ట్గా పాదాలు పట్టడం, కాస్త దేహానికి విశ్రాంతి కలిగేటట్టు సేవ చేయడం ఒకటి, రెండోది వారు చూపించిన మార్గంలో మనం ఎట్టి పరిస్థితులు ఉన్నా సరే తప్పకుండా పార్టిసిపేట్ చేయటం. ఆ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, అని వాటిని వంక పెట్టుకుని వాటిని తప్పించుకోకుండా నిజంగా పనిచేయడం. అది అయిన తర్వాత అర్చనం, గురువుగారు అర్చన గురించి ఏమి ఇచ్చారు? సాధన, ఉపాసన, ఆరాధన. ఆరాధన అన్న అర్చన అన్న ఒకటే. ఈ ఆరాధన అంటే ఈ సృష్టి రూపంలో కనిపిస్తున్న, ఈ సమస్త ప్రకృతి రూపంలో కనిపిస్తున్న, ఈ మానవుల రూపంలో కనిపిస్తున్న వారికి చేతనైనంత ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని ప్రసాదించడమే, పంచడమే, వాళ్ళలో ఉన్న దైవీ లక్షణాలు ప్రోధి చేయటమే అర్చన. అదైన తర్వాత వందనము. వందనం అంటే నమస్కరించడం. నమస్కరించడం ఎక్కడ పెడతాం? నమస్కారం మన హృదయానికి దగ్గరగా పెట్టుకుని నమస్కారం చేస్తాం. ఈ మొహం మీద కానీ తలపైన అలా కాకుండా సరిగ్గా చెట్టు దగ్గరగా ఒట్టి చేతితో ఇలా అనకూడదు. హలో గుడ్ మార్నింగ్ అని ఒంటి చేయి చూపి చెప్తారు. అలా కాకుండా ఎప్పుడు కూడా రెండు చేతులు జోడించి నమస్కరించాలి. అప్పుడు మన హృదయంలో ఉన్న భగవంతుడి కానీ నమస్కారం. నమస్కారం అంటే అర్థం నిన్ను నేను సమర్పించుకుంటున్నాననే అర్థం. ఒక రకంగా అవతల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం సంపాదించాలంటే నమస్కారం అనేది చేయాలి. అదైన తర్వాత దాస్యం. దాస్యం అంటే మనకి ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో అని అనుకుంటూ వీళ్ళ దగ్గర మనం ఏదో నేర్చుకోవడానికి వచ్చాం అనే ఒక గర్వం అలాంటివి ఉండకూడదు. మీరు చెప్పింది చేస్తారు అని అనగలుగుతారు. జనరల్గా గురువు ఎప్పుడు కూడా ఎక్కువ చదువుకోడు. షిరిడీబాబా ఉన్నాడు, ఆయన చదువుకోడు. సత్యసాయిబాబా గారు ఉన్నాడు, ఏదో స్కూల్కి వెళ్ళారు. స్కూల్లో ఆయన పాపం బెంచ్ మీద కూడా నుంచో పెట్టారు. ఇలాంటి అలాగే గురువు గారు ఆయన పెద్దగా కాలేజీ వరకు స్కూలే చిన్నగా ఏదో చదివారు తప్ప, ఐదో తరగతో ఏదో అంతే తప్ప పెద్దగా చదవలేదు. కానీ ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పిహెచ్డీలు వాళ్ళు సైంటిస్టులు వచ్చి దండాలు పెడుతుంటారు. అంటే ఆయన చదువు ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఆయన జ్ఞానం. సాక్షాత్తు భగవంతుడితో ఆధాత్మ్యం చెంది తానే భగవంతుడుగా జీవించేవాడు ఆల్మోస్ట్ అలా ఉంటాడు గురువు. కాబట్టి మనం దాస్యం ఎవరంటే ఎవరికి చేస్తున్నామను ఆ రూపానికి కాదు, దాంట్లో ఉన్న భగవత్ తత్వానికి. ఆయనకి భగవంతుడికి తేడా లేదు. నేను నేను అంటుంటాను చూసారా, నాకు నమస్కరించు. మన్మనాభవ మద్భక్తో మద్యాది మాం నమస్కరు, నా భక్తుడిగా నాకు నమస్కరించు. అలా చేస్తే నేను నాకు నిరకాలుగా నేను ఉద్ధరిస్తాను అంటాడు కృష్ణుడు. అక్కడ నేను నేను అంటే కృష్ణుడు కాదు, అందరిలోంచి పనిచేసి నేను. జగత్ తత్వం ఏదైతే ఉందో విశ్వవ్యాప్తమైన తత్వం అని ఆ తత్వానికిను ఆ రూపానికి తేడా లేనంతగా ఒక్కటైపోతారు గురువు ఎప్పుడు కూడా. అలాంటి వాడే సద్గురు. అలాంటి వారి దగ్గర మనం వాళ్ళు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప ఒక సేవకుడు ఎలాగైతే పనిచేస్తాడో అలాగే సేవకుడి భావంతో పనిచేయాలి. దాస్య భావం. ఆంజనేయ స్వామి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆంజనేయ స్వామికి ఎంతో శక్తి ఉంది. ఎంత శక్తి ఉందా కూడా రాముడి వారి దగ్గర, లక్ష్మణుడి దగ్గర, సీతామాత దగ్గర, భరతుడితో పాటు వాళ్ళందరి దగ్గర చాలా అనకువగా నేను మీకు సేవకుడిని అని చెప్తూ సేవాభావాన్ని ఎక్సలెంట్గా ఆయన డిపిక్ట్ చేస్తాడు, మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. అది దాస్యం అంటే. ఇది నవమేధ భక్తులు అంటే తొమ్మిది రకాల భక్తుల్లో దాస్యం ఒకటి. అదైన తర్వాత సఖ్యం, భగవంతుడు స్నేహం చేయడం. భగవంతుడితో స్నేహం చేసిన వాళ్ళు ఇప్పుడు గోపికలు ఉన్నారు. గోపికలు వాళ్ళకి భగవంతుడు అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఆల్మోస్ట్ స్నేహితులు అంటారు. అలాగే అర్జునుడు కూడా కాసేపు స్నేహితుడు, కాసేపు బావ ఇలాగా. కానీ కృష్ణుడు కూడా అంటాడు నువ్వు నాకు సఖుడవు, అంటే నాకు మిత్రుడు. మనం డిసైపుల్షిప్లో మొదట్లో చెప్పుకున్నాం చూసారా, ఫస్ట్ ఊరికే ప్రొబేషనర్, ఆ తర్వాత యాక్సెప్టెడ్ డిసైపుల్, ఆ తర్వాత ఫ్రెండ్, ఆ తర్వాత బ్రదర్. అలాగా స్టేజ్ బై స్టేజ్ దగ్గరికి వచ్చే కొద్దీ డియర్ బ్రదర్, ఆ తర్వాత ఏమవుతుందంటే సన్ ఆఫ్ ది మాస్టర్, సన్షిప్ అంటాం. అంటే గురువు యొక్క మానసిక పుత్రుడు అనమాట. అంటే గురువు యొక్క మానసిక పుత్రుడు అంటే అతను కూడా డిసైపులే, కానీ గురువు ఏమనుకుంటున్నాడు అది ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. గురువు అనుకున్నవి తెలుసుకుని ఆయన అందరికీ చెప్తుంటారు. ఒక సందర్భంలో మాస్టర్ నాతో అన్నారు, నేను సన్షిప్ అని అన్నారు. అంటే ఎవరికి? గురువు గారికి సన్షిప్. అందుకే గురువు గారు అఖండ జ్యోతులు ఏదో చేయరు ముందర చెప్పేసేవారు ఇట్లా. ఇవన్నీ సఖ్యం. అత అయిన తర్వాత ఆత్మ నివేదం, తనకు తనను భగవంతుడికి అర్పించుకోవడం, తను తాను సమర్పణ పూర్తిగా గురువుకి సమర్పించుకోవడం అనేది ఇక్కడ గురువు గారి ఆత్మకథలో ఉంటుంది. నేను ఎప్పుడైతే నా గురుదేవులు నా పూజా మందిరంలో కనిపించి నాకు సాధన అంతా ఇచ్చారో ఇవాళ నుంచి ఈయనలోనే నా జీవితం అంతా నన్ను నేను సమర్పణ చేసుకున్నాను. సమర్పణ చేసుకున్న జీవితంలో అడగడానికి ఏమి ఉండదు. నాకు ఇది కావాలి, నాకు అది చేసి పెట్టు అని నువ్వు నేను చెప్తే వచ్చేస్తాను. అంటే సమర్పణ అనే చెప్తా చివరిదానికి వచ్చేసరికి ఏంటంటే మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే నువ్వు చెప్పు నేను చేస్తాను, అది కష్టమైన నష్టమైన నా ప్రారంభమైన చేసి పెడతాను అనే ఒక దృఢమైన నిశ్చయం కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే హయ్యర్ మైండ్ అంటాం. మనకు లోవర్ మైండ్ అని వింటూ ఉంటాం కదా చాలాసార్లు. అంటే ఏంటి లోవర్ మైండ్ అంటే మనకు సంబంధించిన కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే ఆలోచించేదాన్ని లోవర్ మైండ్ అంటాం. మనకు కోరిక వస్తుంది, సపోజ్ ఇల్లు కొనుక్కోవాలి, అదే కోరిక. అది నీడ్ అంటే నీడ్ అవుతుంది, కోరిక అంటే కోరిక అవుతుంది. అలాగే చాలా నాకు ఏదో ఐస్ క్రీమ్ తినాలి, ఐస్ క్రీమ్ తినడం అనేది కోరికే, నీడ్ కాదు. ఆకలి వేసిన వాడికి ఏదో ఒకటి తినాలనిపిస్తే అది నీడ్, కోరిక కాదు. అలాగే ఒకే ఒక వస్తువు మనం ఉన్న పరిస్థితి బట్టి నీడ్ అవుతుంది లేదా కోరిక అవుతుంది. సుష్టిగా భోజనం చేసిన వాడికి మళ్ళీ తీసుకొచ్చి ఓ రెండు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ ప్యాకులు ఇచ్చారనుకోండి, అప్పుడు వాడికి అది నీడ్ కాదు, తినాలని వీడి గొలాపలు తింటాడు. అప్పుడు అది డిజైర్ అవుతుంది, నీడ్ అవుతుంది. ఆకలి వేసిన వాడికి అయితే అది డిజైర్ కాదు, నీడే, ఆకలి తీర్చుకోవాలి. ఇలాగా ప్రతిదీ కూడా మనకు అటు నీట్గాను లేదా డిజైర్గా ఆ పరిస్థితి బట్టి ఉంటుంది. ఇది ఆత్మసమర్పణ దగ్గరికి వచ్చేసరికి మనకు డిజైర్స్ అనేవి ఉండవు. ఈ లోవర్ మైండ్లోనే ఇవన్నీ ఉంటాయి. హయ్యర్ మైండ్ దగ్గరికి వచ్చేసరికి, హయ్యర్ మైండ్లో వచ్చేసరికి ఏముంది, ఆ సమర్పణ చేసినప్పుడు హయ్యర్ మైండ్ ఉన్నప్పుడే చేయగలం. హయ్యర్ మైండ్లో ఏ కోరికలు ఉండవు, అది అటాచ్డ్ టు బుద్ధి అనమాట. లోవర్ మైండ్ ఈజ్ అటాచ్డ్ టు డిజైర్ బాడీ, అంటే ఆస్ట్రల్ బాడీ, కోరికలు వీటికి సంబంధించిన వైటల్ బాడీ. వైటల్ బాడీ అంటే ఆశయాలు. ఎంతటి వాడిని అయిపోలించిన దేశాన్ని ప్రధానమంత్రిని, బీజేపీ నెగ్గుతాను కాబట్టి నేను కూడా బీజేపీలో చేరి ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిపోవాలి, కాబట్టి ఇప్పటి నుంచి పనిచేయాలి ఎలాగైనా సరే, ఇలా కోరుకోవటాలు తప్పులేవు. కానీ అవన్నీ కూడా వైటల్ బాడీకి ఆస్ట్రల్ బాడీకి చెందినవి. వీటితో కలిసి పనిచేసేదాన్ని లోవర్ మైండ్ అంటారు. ఈ లోవర్ మైండ్ వదిలేసి హయ్యర్ మైండ్కి వెళ్తే అక్కడ హయ్యర్ మైండ్లో బుద్ధితో కలిసి పనిచేస్తుంది. బుద్ధి ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్తూ ఉంటుంది. సో ఆ రకమైన బుద్ధిలో చెడు వదిలేసేయడమే తప్ప, మంచి పట్టుకోవడం, చెడు వదిలేసేయడమే తప్ప చెడు ఉంటూ ఉండదు ఇక్కడ. సో మనకు దివ్య సంకల్పాలన్నీ మనకు రావాలంటే మనకు కోరికలు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ మంచి సంకల్పాలు వస్తూ ఉంటాయి. అప్పుడు కానీ హయ్యర్ మైండ్ పనిచేయదు. ఈ చిట్ట చివరికి వచ్చే ఆత్మసమర్పణ అన్న చోట నాకు ఇది కావాలి అని అడిగేది ఏమి, మీరు చెప్పండి నేను చేస్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు దివ్య సంకల్పాలు మనలోకి ప్రవేశిస్తాయి. విశ్వవ్యాప్తమైన భగవంతుడి మనస్సు నుండి మన హయ్యర్ మైండ్లోకి దివ్య సంకల్పాలు వస్తాయి. శివుడికి అభిషేకం చేస్తాం, ఎప్పుడు మనం ఎప్పుడు కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. శివరాత్రి నాడు బాగా చేస్తాం. శివరాత్రి నాడు చేసిన ఎప్పుడు చేసినారు, అక్కడ ఒక సూత్రం ఉంటుందండి, అంటే నా మనస్సు శివ సంకల్పమగు గాక, మనోశివ సంకల్పమస్తు, మనశ్శివ సంకల్పమస్తు అని. ఈ శివ సంకల్పం అంటే ఏంటి, ఈ సమస్త సృష్టికి మంచి చేయడం అనేదే నా సంకల్పం, దానే శంబళ అంటాం. శంబళ శక్తి అంటే అర్థం టు డూ గుడ్ ఫర్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. గుడ్ టు డూ గుడ్, గుడ్ విల్ అంటాం. సరే, లూసీస్ ట్రస్ట్లో కూడా ఉంది గుడ్ విల్ మిషన్, రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటారు వాళ్ళు. ఎలాగైనా సరే లిఫ్ట్ చేయడానికి, హ్యుమానిటీ అందరినీ బర్త్ నుంచి లిఫ్ట్ చేయడానికి. దాంట్లో సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా లిఫ్టింగ్ ద హ్యుమానిటీ టు ఏ హయ్యర్ ప్లేన్, అది మెయిన్గా ఉంటుంది. అందుకని శిష్యుడు కావాల్సిన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ ఒక్కొక్క స్టేజ్లో ఇవన్నీ మనం పాటించడం మొదలెడితే ఇంకా 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 పెరుగుతూ వస్తుంటుంది మన యొక్క పాత్రత బట్టి. మనకు దీంట్లో ఎక్కడో ఒక చోట మనకి ఇష్టం కలుగుతుంది, అంటే ఎప్పుడు వినడం, విన్నదాన్ని మననం చేసుకోవడం, మననం చేసుకున్న దాన్ని ధ్యానం చేసుకోవడం, దాని గురించి మంచి విషయాలు చెప్పుకోవడం, అక్కడికి ఆగిపోవచ్చు. లేకపోతే ఇంకా ముందరకు వెళ్ళచ్చు, పాదసేవనం, వాళ్ళు చెప్పినట్టుగా మనం నడవడం, వాళ్ళతో సఖ్యంగా ఉండడం, అర్చన చేయటం, చివరికి సమర్పణ చేసుకోవడం. సమర్పణ చేసుకోవడం అనేది చిట్ట చివరిగా ఇచ్చారు. సరే, తొమ్మిదోది
ఇవన్నీ కూడా 9 9 9 ఎక్కడ కనిపించినా మనలో 9 రకాల దీక్షలుగా వేసుకోవచ్చు. వాటి 9 రకాల దీక్షలు నైన్ ఇనిషియేషన్స్. ఈ దీక్షా కార్యక్రమం అంతా కూడా ఎవరికి అంటే, నేను బాబా గారిని అడిగాట ఒకటి, ఎవరు షిరిడి బాబాని వచ్చి నేను నీకులా అవ్వాలంటే ఏం చేయాలి బాబా అని అడిగాట. అడిగితే ఏం నా పీఠం కొట్టేద్దాం అనుకుంటున్నావా, సరే అడిగావు కదా చెప్తాను, నాకులా అడుక్కొని తిను వెళ్ళు అని చెప్తాడే. ఒకరిని అడగాలంటే తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఆ రకమైంది కూడా ఉండకూడదు లోపల ఫీలింగ్. అడుక్కు తింటావా, ఏం ఒళ్ళు బాగానే ఉంది కదా, దున్నపోతులో నువ్వు పనిచేసుకోలేవు అని అంటారు, అనిపించుకోగలిగి ఉండాలి. నిజంగా మనం ఏ అహంకారం లేకుండా, అదొక దీక్ష అనమాట. ఇది ఇది వరకు ఒకసారి శ్రీశైలం వెళ్ళాం, చేజక్ కూడా గుర్తుంటుంది అనుకుంటారు. అప్పుడే అమ్మవారి చుట్టూ ఒక బాగా చెట్లు అవి ఉండేవి, అది పోయి ఇప్పుడు అక్కడ ఏం లేవు. అక్కడ కూర్చుని మాస్టర్ మీ అందరం క్యాంప్ ఉన్నప్పుడు శ్రీ సూక్తం చదివాము, మారేడు చెట్టు అమ్మవారి గుడి దగ్గర కూర్చుని. అక్కడ ఏంటంటే ఎవరో దీక్ష తీసుకున్నారు, ఇలా బాబా గారి దీక్ష. వాళ్ళందరూ కూడా మంచి మోడర్న్ డ్రెస్లో ఉండి చేతిలో ఒక చిన్న జోలెట్టుకుని అడుక్కుంటున్నారు. ఇదేంటండి అంటే ఇది ఒక దీక్ష అండి మనకు. అలాంటి దీక్షలు కూడా ఉంటాయి, కష్టమే. మన డ్రెస్ చూసి మన వ్యవహారం చూసి ఎవడు వేయడు దాంట్లో, కానీ అలా అడుక్కు తెచ్చుకున్నవే తిన్నారు. కష్టమైన విషయమైనా పాటించాలి. మరి బాబా అలా పాటించాడంటే ఆయనకు ఆ దీక్ష ఉంది. ఆ దీక్ష బట్టి దీక్షకు సంబంధించి నియమాలన్నీ ఉంటాయి. లక్కీగా గురువు గారు ఇలాంటివి ఏం చెప్పలేదు, చక్కగా మీ ఇంట్లో మీరు ఉండండి, ఒక లఘునుష్ఠానం మానకుండా చేయండి. రేపు 29 మార్చి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఉగాది, అప్పటి నుంచి సరిగ్గా 9 రోజుల్లో మనం 25,000 గాయత్రి చేయాలి. చేసి చివరికి పూర్ణాహుతి చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మాత్రం 5 నవరాత్రులకు సంబంధించినవన్నీ చేస్తే చెట్ట చివరిగా మనం విశ్వేకీకరణ అయితే డిసెంబర్లో చేస్తాం. అవన్నీ చేయటం అంతా కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా, ఇలాంటి దీక్షలు కాకుండా గురువు గారు మనని నూతన యుగ నిర్మాణానికి కావలసిన బంగారు రంగు సూర్యోదయం జరగడంతో, ఆ సూర్యుడి నుంచి వచ్చిస్తున్న బంగారు రంగు మన శరీరాల్లో పట్టడం అనేది అంత చిన్నగా కనిపించే సాధన కాదు. వినటానికి చిన్న సాధన కానీ దానిలో ఉన్న ఎఫెక్ట్ అనంతం. ఎందుకు అనంతం అంటే ఏ చైతన్యం అయితే ఉన్నదో అదే సృష్టి మొత్తానికి నడిపిస్తున్నదో, అదే ఉదయిస్తున్న సూర్యుడి నుంచి వచ్చే బంగారు రంగు కిరణంగా మనకు భూమి మీద ప్రతిరోజు వస్తుంది. మనం మాస్టర్ ఇచ్చారు చేతనత్వ విజ్ఞానం గాయత్రి అంటే ఏది చేతన, చేతనత్వం అంటే ఏంటి, ఒక శక్తితో కూడుకున్న మానసిక స్థితి చేతనత్వం అంటే. నేను బలహీనుణ్ణి అనుకుంటే ఆ మానసిక చేతనత్వం ఎలాంటిది అంటే శక్తి లేకుండా నేనున్నాను అని చెప్పడం. నేను శక్తివంతుణ్ణి అని చెప్పిన వాడు, వాడికి ఏ మానసిక స్థితి ఉంది, ఆ చైతన్య స్థితిలో బలం కూడా ఉంది వాడికి. అంటే రకరకాలు ఉంటాయి దీంట్లో. మామూలుగా ఎగ్జాంపుల్ ఎప్పుడు మాస్టర్ చెప్పినవి ఏంటి, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను లాయర్ని, నేను పోలీస్ని, లేదా నేను ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని, అదే ఒక నేను లెక్చరర్ని ఇలా చెప్తున్నప్పుడు అతని చేతనత్వం ఏంటి, ఆ జ్ఞానానికి సంబంధించిందే చెప్తుంది. అంటే లెక్చరర్ అయితే ఆ పాఠం దానికి సిలబస్ అవే చెప్తారు, ఇంజనీర్ అయితే కన్స్ట్రక్షన్ లేదా ఇంకో కంప్యూటరో లేదా ఇలా ఏదైతే అది చేస్తాడు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చేటప్పటికీ చేతనత్వం అంటే ఒకటే చేతనత్వం, 2 3 4 5 6 7 8 9 లేవు. ఆ ఒక చేతనత్వాన్ని సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఎప్పుడూ ఉంటుంది, చిత్ అంటే చైతన్య స్వరూపం. చిత్ రూపిణి మహామాయే దివ్యతేజ సమన్వితే తిష్టదేవి శిఖామధ్యే తేజో వృద్ధి కురుష్వమి. నాలో తేజస్సుని వృద్ధి చెయ్యి, చిద్రూపిణిగా నా శిఖలో నిరంతరం ఉండు అని మనం జగన్మాతని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ శ్లోకం చదువుతూ అక్కడ శిఖ బంధనం చేయమన్నప్పుడు మన గురువు గారు, మనం అలా చేస్తే మనకు అక్కడ ఒకళ్ళు కూర్చుని మనకు మనలో తేజస్సు వృద్ధి చెందుతున్నట్టు మనం ఫీల్ అయ్యామా, ఫీల్ అవ్వకుండా ఏం రాదు. ఇప్పుడు క్లాసులో పాఠం విన్నాం అనుకోండి, పాఠం బాగుందండి, ఏం నేర్చుకున్నాంటే ఏమో చెప్పలేను చాలా బాగుంది, ఇంకేముంది వినటానికి, దీని ఉపయోగం ఏంటి? బాగుంది బాగుంది అంటే ఏం ఉపయోగం ఉండదు. దాంట్లో ఏం చెప్పబడింది, దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము, నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇలా ప్రాక్టీస్ చేయకుండా ఊరికే విని ఊరుకోవడం వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. కాకపోతే టైం వేస్ట్, అది మటుకు ఉంటుంది. టైం వేస్ట్ చేసుకోకూడదు. సాధకుడు అయిన వాడు టైం వేస్ట్ చేసుకోకూడదు. ప్రతి క్షణాన్ని బాగా కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకోవాలి. ఈ చిత్ ఏదైతే ఉందో ఆ చైతన్యమే యాదేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఒక మనిషి శరీరం నుంచి బయటకు వచ్చేస్తే ఆ శరీరాన్ని ఎక్కడ పెడతారు? చితి మీద పెట్టాడు అంటారు. చితి ఇక్కడ శ్లోకంలో ఉంది, ఈ శ్లోకం మంత్రం కూడాను. యాదేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థిత, చితి రూపంలో జగన్మాత అందరిలో ఉంటుంది. ఎప్పుడైతే మామూలు దేహంలోంచి, మామూలు మన మానవ దేహంలోంచి ఆ చైతన్య స్వరూపిణైన జగన్మాత పక్కకు రప్పుకుందో, అప్పుడు ఈ మామూలు భౌతిక దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? చితి రూపంలో ఉన్న అగ్నిలో పెడతారు. అక్కడ కూడా మళ్ళీ చితే. సో బయటకు వెళ్ళిపోయిన చితి మళ్ళీ అగ్నిగా మళ్ళీ వీళ్ళని తనలోకి తీసేసుకుంటుంది. ఈ పంచభూతాలని తనలోకి తీసేసుకుంటుంది. ఏ పంచభూతాలు చితిలోంచి వచ్చాయో ఆ పంచభూతాలు ఈ అగ్ని అనే చితిలో మళ్ళీ ఏ భూమిలోకి, వాయువు వాయువులోకి, నీళ్లు నీళ్లలోకి, అగ్ని అగ్నిలోకి, ఆకాశం ఆకాశంలోకి, అలాగా పంచభూతాలు విడిపోతాయి. ఆ చైతన్య స్వరూపిణి చిత్ ప్లస్ శక్తి, చిచ్చక్తి అంటాం. అలాగే అమ్మవారి నామాల్లో ఉంటుంది చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక. చిచ్చక్తి ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది? చైతన్య స్వరూపంగా ఉంటుంది. చిచ్చక్తి అంటే ఈ సమస్త సృష్టిని ఆవరించి ఉన్న ఒకే ఒక చైతన్యం. అది ఎలాంటిది అంటే ఆనంద స్వరూపం, అమృత స్వరూపం. అమృతం అంటే అర్థం అది ఏదో చేతిలో యుద్ధం పుచ్చుకున్నట్టు పుచ్చుకునేది కాదు. అమృతం అంటే గ్లాసులో పోసుకుని తాగేది కాదు. సినిమాలు చూసి కమ్ముక్కున్న గుర్తు తెచ్చుకోకూడదు. అమృతం అంటే అర్థం ఎప్పుడూ ఉంటుందని అర్థం. ఎడ తగ్గకుండా ఎప్పుడు అయిపోకుండా ఉండేది, ఇట్స్ కంటిన్యూస్, ఎప్పుడు ఉంటుంది, అది అమృతం అంటే. అలాంటి అమృత స్వరూపమైన ఆనంద స్వరూపమైన భగ్గ తేజస్సు ఏదైతే మనం గాయత్రి మంత్రంలో చెప్పుకున్నామో అది అమృత స్వరూపమైన ఆ తేజస్సు, చైతన్య స్వరూపమైన ఆ పరబ్రహ్మము యొక్క బ్రహ్మ తేజస్సుని మనకు ప్రసాదిస్తుంది. అది బంగారు రంగులో. దీనికి ఇంకో విశేషం ఏంటంటే చిదగ్ని కుండ సంభూత అమ్మవారి నామాల్లో ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మొదలవుతాయి. లలిత సహస్రనామ మొదలైన తర్వాత మనకు మధ్య మొదట్లోనే ఉంటుంది, ఎక్కడ చివరి కాదు. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్ని దాన్నే చిత్ శక్తి, దాన్నే ఉదయించే సూర్యుడిలోంచి వచ్చే బంగారు రంగు. ఈ ఉదయించే సూర్యుడిలోంచి వచ్చే బంగారు రంగు ధ్యానాన్ని గురువు గారు ఇచ్చారు. దాన్ని ఇచ్చి ఏం చెప్పారంటే ఇది మీ పర్సనల్ యూజ్కి వాడుకోవడానికి కుదరదు, మీరు కొత్త యుగాన్ని నిర్మించడానికి చేసే పనుల్లో మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. సో ఆ తీర్చిదిద్దడం అనే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? సాక్షాత్తు భగవంతుడి యొక్క చిత్శక్తి పనిచేస్తున్నారు. గురువు గారికిను దానికి తేడా లేదు. గురువు గారే చిత్శక్తి, చిత్శక్తే గురువుగా. ఉదయించే సూర్యుల్లో నేనున్నాను అని గురువు గారు చెప్పారు. ఆ నుంచి వచ్చే ఆ బంగారు రంగు కిరణాల్లో సమస్తాన్ని మార్చివేయగలిగే శక్తి ఉంటుంది. ఈ సాధకుడుగా ఉండదలుచుకున్నవాడు తాను మారాలి అనుకున్నప్పుడు నేను మారాలి ఎలాగా? మనం నిర్ణయించుకుంటానా లేదా ఎవరన్నా నిర్ణయిస్తారా మారటం అంటే? నేను ఈ యుగ నిర్మాణానికి సంబంధించి గురుదేవులు ఏం చూపించారో అవన్నిటికీ నేను సమర్పించుకుంటున్నాను. ఆయన ఎలాగ తీర్చిదిద్దుకోమని అడిగారంటే ఒక ఆంజనేయుడు కావాలి, నాకు అర్జునుడు కావాలి. అలాగా ఆంజనేయుడిగా మారుదాం అనుకుంటున్నావా, అర్జునుడిగా మారుదాం అనుకుంటున్నావా? మనం నిర్ణయించుకుని ఆయనకి చెప్పుకుని ఆ ధ్యానం చేసుకుంటే ఆ బంగారు రంగు కిరణాలు మనల్ని అలా మారుస్తాయి. లేకపోతే దాదా గురుదేవులకి మీరు ఎలాగైతే సమర్పణ చేసుకుని ఆయన చెప్పినట్టు చేశారు అలాగే మేము కూడా మీకు సమర్పణ చేసుకుంటున్నాం, మీరు చెప్పినవి చేస్తాం, మేమేం అడగం మిమ్మల్ని అని ఒక నిర్ణయం తీసుకుని ఆ బంగారు రంగు కిరణాలు పడుతున్న ధ్యానం చేయటం వల్ల మనం సాధనలో ముందరకు వెళ్తాం. వీటన్నిటికీ బేసిక్ కండిషన్ ఏంటి? మనం మారాలనుకోవడం. మనం మారితే యుగం మారుతుంది. సో నేను మారతాను, ఎందుకు యుగాన్ని మార్చాలి అనే గురుదేవుల సంకల్పాన్ని నిజం చేయడానికి నేను మారతాను అనుకునేవాళ్ళు శిష్యులుగా అవుతారు. అది మనం గుర్తుపెట్టుకుని గురుదేవులు చూపించిన మార్గంలో నడవటానికి మనకు శక్తిని, ఆరోగ్యాన్ని, అందరూ బాగుండాలనే శుభ సంకల్పాన్ని, మన మనస్సు దివ్య సంకల్పంతో నిండాలి, మనస్సు శివ సంకల్పమస్తు అని ఏదైతే చెప్తోందో రుద్ర సూక్తం, అలాగా మహన్యాసంలో ఉంటుంది ఇదంతా. అలాగ మా మనస్సు దివ్యమైన తేజోరూపమైన ఆలోచనలతో నిండాలి, దివ్య సంకల్పాలతో నిండాలని ప్రార్థన చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం అయ్యేణ మహిం మహిషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాః పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శరం. ఓం అసతో మా సంగమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థ మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.